కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము. ఇప్పుడు మీకు కనపడుతుంది అనుకుంటాను. నేను చదువుతాను, జాగ్రత్తగా దయచేసి మీరు కూడా చూడండి, వినండి. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను, నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఇది నీ వాక్యం, నువ్వు మాట్లాడే దేవుడు, మాతో మాట్లాడండి. మీ రక్తంతో పవిత్రపరచండి. నీ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మా మధ్యలో సమృద్ధిగా ఉంచమని యేసునామంలో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. ఇక్కడ పైన ఏ సందర్భంలో రాశారని గనక చూస్తే చాలా క్లియర్ గా చెప్పారు. అబ్షాలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయి అప్పుడు దావీదు రాసినటువంటి కీర్తన అది. అయితే అబ్షాలోము తన కుమారుడు, పెద్ద కుమారుడు కదా, ఆయన దగ్గర నుంచి ఎందుకు పారిపోయాడు, ఎట్లా పారిపోయాడు అనే విషయాలు మనకు సామ్యూయేలు గ్రంథం చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు మీ స్క్రీన్ మీద కూడా, కీర్తనలు 3వ అధ్యాయం 1 నుంచి 8 వరకు చదివాను. సందర్భం అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు రచించినటువంటి కీర్తన ఇది. పాట, కీర్తనలన్నీ పాటలు వాస్తవానికి. ఆయన పాడుకున్నాడు, ఆయన ఆరాధన చేసిన విషయాలు గాని, ఆయన ప్రార్థన చేసిన విషయాలు గాని, ఆయన ధ్యానించిన విషయాలు గాని ఆయన ఏం చేశాడంటే పాటలాగా రాసుకున్నాడు. సో ఆ విషయాన్ని మనం గమనిద్దాం, ధ్యానిద్దాం. అసలు దీని బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే, అసలు ఏం జరిగింది అనే విషయాలు చూస్తే, దాని బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ చూస్తే, సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 12:11-13 గాని, 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు. మరలా చెప్తున్నాను వినండి, సింపుల్ గా చెప్పాలంటే 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు అసలు అబ్షాలోము ఎందుకు ఆయన దగ్గర నుంచి పారిపోయాడు అనే విషయాలు రాసి ఉన్నాయి. ఓకే, అబ్షాలోము వచ్చి తండ్రి రాజ్యాన్ని లాగేసుకోవాలని ప్రయత్నిస్తాడు. నేను నా వయసు ఇంత వచ్చింది, అసలు నాకు రాజ్యం ఇవ్వట్లేదేంటి, ఆయన ముసలుడు అయిపోయాడు, మరి నాకు ఇవ్వచ్చు కదా అని చాలా కుటిల ప్రవర్తన ప్రవర్తించి ఆయన యొక్క సలహాదారులైన కొంతమందిని ఆయన వైపు తిప్పుకోవటం, తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసి మొత్తానికి నీ మీదికి వస్తున్నాడు నేను కొట్టడానికి అని భయపెట్టించేలాగా ఆయనకు వార్త అందినప్పుడు చెప్పులు కూడా ఉన్నవాటి పాపం. ఈయన వాళ్ళ భార్య పిల్లలు మిగతా వాళ్ళందరితోటి కలిపి ఆయన ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు, పారిపోతాడు, నన్ను చంపడానికి వస్తాడేమో అని. సో అది ఎందుకు జరిగింది అని గనక మనం చూస్తే, వాస్తవానికి దేవుడు ముందే చెప్పాడంట, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించండి. నంబర్ వన్ ఏం చెప్పాడంటే, బెత్సెబాతో పాపం చేసినప్పుడు నరహత్య చేశాడు, తర్వాత ఏం చేశాడు, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అది రేప్ కిందికి వస్తుంది, వ్యభిచారం కిందికి వస్తుంది. సో బెత్సెబాతో పాపం చేసినప్పుడు, వాళ్ళ భార్య అయిన వాళ్ళ భర్త అయిన ఊరియాను చంపించినప్పుడు, ఈ రెండు సంఘటనలు జరిగిన తర్వాత పాపం ఒప్పుకోలేదంట. పాపం ఒప్పుకోవడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టిందట. ఆయన సంవత్సరం పట్టేసరికి దేవుడు ఏం చేశాడంటే, దేవుడు శిక్షించాడంట. ఏమని శిక్షించాడు అనంటే, విపరీతంగా ఆయన పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నాడంట. అదే మనకు 51వ కీర్తనలో మనకు తెలిసిపోతుంది, దేవా నేను పాపం చేశాను, నీకు విరోధంగా పాపం చేశాను అని పశ్చాత్తాపడతాడు. ఎప్పుడు అనంటే, ఇక్కడ మీకు పిక్చర్ లో చూసినట్టు సంవత్సరం అయిపోయేసరికి ఇంకా ఒప్పుకోవట్లేదు, పాపాన్ని కప్పుకొని పెద్ద భక్తుల్లా నటిస్తున్నాడు, అదే ప్రసంగం చేస్తున్నాడు, మళ్ళీ పాటలు పాడుతున్నాడు, ఏం తెలియనట్టు సైలెంట్ గా ఉన్నాడే. పెద్ద భక్తుడు, అందరిని మందిరానికి తీసుకెళ్లేవాడు, పాటలు పాడేటోడు, వాక్యాన్ని ధ్యానించేవాడు, అవసరమైతే వాక్యాన్ని కూడా చెప్పేవాడు. ఇంత పెద్ద భక్తుడు ఏం చేస్తున్నాడంటే నటిస్తున్నాడంట, పాపాన్ని కప్పేసి అందరి ముందు అంతా నవ్వుతూ ఏం తెలియనట్టు ఉంటున్నాడంట. దేవుని కోపం వచ్చేసి, ఏ నాతాను నువ్వెళ్ళు అని అంటే, నాతాను పోయి ఒక చిన్న కథల్లేడంట. కథల్లేని తర్వాత ఎవడు వాడు అని కోపం వచ్చేస్తుంది, అది ఎవడో కాదు నువ్వే అంటే. ఆ కథ కూడా మీకు తెలుసు, అందుకని షార్ట్ గా చెప్తున్నాను. ఒకడికి ఒక గొర్రె ఉన్నది, ఇంకోటికి చాలా గొర్రెలు ఉన్నాయి. ఈ చాలా గొర్రెలు ఉన్నాడు ఏం చేశాడంటే, ఈ ఒక్క గొర్రెని ఉన్నవాణి ఆ గొర్రెను తీసుకుని వెళ్ళిపోయాడు, చాలా ఈ విధంగా ప్రవర్తించాడంటే కోపం వచ్చేస్తుంది వెంటనే. ఎవడు వాడు అంత కనికరం లేకుండా చేస్తాడా అని కోపం వచ్చి అనేసరికి, అది ఎవడో కాదు నువ్వే అని అంటాడు. మీరే ఆలోచించండి, సభ అందరి ముందు అది నువ్వే, లేకపోతే ఆయన ముందు ఆయనే నువ్వే అని అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది. వణికిపోయాడు ఆయన, విపరీతంగా పశ్చాత్తాపడ్డాడు, అవును నేనే అని. అయితే అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడంట. అయితే ఆయన ఒక వారం రోజులు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడతాడు, పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు పాపాలు క్షమిస్తాడు. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, దేవుడు పాపాలు క్షమిస్తాడు కానీ కాన్సిక్వెన్సెస్ ఇవ్వకుండా వదలలేరు. దేవుడు పాపాలు క్షమించాడు కానీ శిక్షించకుండా వదలలేదు. నంబర్ వన్ ఏమన్నాడంటే, నీ ఇంటి వారి మూలంగానే నీకు అపాయం పుట్టింతును. నంబర్ టూ, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించేదను. నంబర్ త్రీ, నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. నంబర్ ఫోర్, నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని చెప్పాడు. దావీదు పాపం చేసిన తర్వాత ఈ నాలుగు విషయాలు దేవుడు ముందే చెప్పేశాడు. అంటే ఎప్పుడు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నప్పుడు ఏమంటాడంటే, నాతాను వచ్చి ఇవన్నీ విషయాలు చెప్తాడు. అయితే మీరే ఆలోచించండి, నీ ఇంటి వారి మూలంగానే నీకు అపాయం పుట్టిస్తా, ఏం అపాయం వచ్చింది చెప్పండి. ఆయనకి అబ్షాలోను తరిమాడు, ఆయన ఇంట్లో నుంచి వచ్చిన అపాయం అదే, ఆయన ఇంట్లో నుంచి వచ్చిన అపాయము. అంటే జనరల్ గా ఆయనకు అపాయం, అసలు ఈ దావీదు పాపం చేసినప్పటి నుంచి ఈ తరిమే వరకు ఏమేం జరిగినాయి అసలు అనంటే, వాళ్ళ అమ్నోను వాళ్ళ చెల్లిని మోహిస్తాడు, తర్వాత ఈ అబ్షాలోము ఆయన చంపేస్తాడు, తర్వాత అభిషేలం పారిపోతాడు, 4 సంవత్సరాలు బయట ఉంటాడు. ఇవన్నీ జరుగుతాయి. దాదాపుగా పండితుల అభిప్రాయం ప్రకారము దావీదు ఏ వయసులో పాపం చేసి ఉంటాడు మీరు చెప్పండి అని గనక మనం ఆలోచిస్తే, దావీదు గారు 50-52 సంవత్సరంలో పాపం చేశాడండి. బెత్షెబాతో ఆ నరహత్య చేయించడం, ఆమెతో వ్యభిచరించడం అనేది ఎగ్జాక్ట్లీగా 50 నుంచి 52 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు. అప్పుడు మీరే ఆలోచించండి, 50-52 సంవత్సరాలు అంటే సీనియర్ సిటిజన్షిప్ లోకి వచ్చారు కదా, ఆ వయసులో ఉన్న ఆయన పాపం చేశాడు. ఆయన ఎంగేం లేడు, 30లో లేడు 40లో లేడు, 50-52లో. ఏ వయసులో ఉన్నా పాపమే అది, ఏ వయసులో ఉన్నా పాపమే. మరి ఇంకా చూద్దాం, నీవు చూస్తుండగానే నీ భార్యలను తీసి చేరువానికి అప్పగించేదను. ఇవన్నీ సామ్యుయేలు గ్రంథంలో ఉంటాయి, మీరు చదువుకోవచ్చు. 12 నుంచి 18 అధ్యాయాల 2 సామ్యులు 12 నుంచి 18 అధ్యాయాల మధ్యలో ఉంటాయని చెప్పాను. ఇది ఎవరు చేశారు? దావీదు ఆ పురం నుంచి పారిపోయినప్పుడు అభిషేకం వచ్చి కబ్జా చేసుకుని ఆయన ఉపపత్నులతో కూడతాడు. జరిగిందా? జరిగింది. అపాయం ఎట్లా పుట్టించాడు? అభిషేకం తరిమాడు. మూడోది ఏంటిది? నీవు చావకుండా ఉన్నట్లు యెహోవా నీ పాపం పరిహరించను, అంటే పాపాన్ని క్షమించాడు. ఇక్కడ చూడండి, మూడో పాయింట్ ఏంటంటే పాపాన్ని క్షమించాడు కానీ ఆ 3 శిక్షలు వదలకుండా ఇచ్చాడు. మూడోది ఏంటిది? నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చును అన్నాడు. చచ్చిపోయాడా? ఆ బెచ్చబే ద్వారా ఫస్ట్ పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు. నేను బతికించను అని అంటాడు, నేను చంపేస్తాను. అది ఎందుకు అని అంటే ఆయన పాపం చేశాడు కాబట్టి శిక్ష విధించాడు. అంటే ఒక్క శిక్ష కాదు, ఇక్కడ వేసింది లైన్ గా 3. ఒకటి బిడ్డను చంపేశాడు, రెండోది ఆయన ఉపపత్నుల్ని వాళ్ళ అభిషేకంలోకి కూడేలాగా భయంకరమైన వాళ్ళ ఇంట్లో నుండే ఆయనకు పుట్టింది ప్రాబ్లం. అయితే అభిషేకంలోనే ఆయన మీదకి వచ్చేలాగా చేశాడు. ఇది దేవుని శిక్ష. దేవుడు ఈయన 3వ కీర్తన రాయకముందే చెప్పేశాడు. 3వ కీర్తన రాయకముందే చెప్పేశాడు. గుర్తుంచుకోండి, మన టైటిల్ ఏంటంటే దేవుడు మనల్ని శిక్షించేటప్పుడు మనం ఏం చేయాలి. దావీదును దేవుడు శిక్షించేటప్పుడు దావీదు ఏం చేశాడు, మనం దావీది జీవితం నుంచి ఏం నేర్చుకోగలం. మన ఈ కీర్తన టైటిల్ ఏంటంటే అండి, దేవుడు మనల్ని శిక్షించేటప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేస్తామని చెప్పండి. ఏం చేస్తామో దావీదు జీవితం నుంచి నేర్చుకుందాం. మొట్టమొదటిది, దావీదు ఏమంటున్నాడంటే, మొదటి వచనం చూడండి, ఇక్కడ వాక్యంలో చూడండి, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. మీరు ఆలోచించండి, దావీదు ఏమంటున్నాడంటే, నాకు బాధించే వాళ్ళు చాలా మంది అయిపోయారు, నాకు విరోధంగా వస్తున్నారు, నాకు విరోధంగా లేచారు. ఎవరు? మీరే చెప్పండి. ఆ సమయాల గ్రంథంలో గనక చదివితే మీకు ఈజీగా అర్థం అవుతుంది. అబ్షాలోము ఏం చేసిందంటే ఆయన పక్షాన చేసేసుకున్నాడు. ఇస్రాయేల్ సొంత ప్రజలు, షిమి అనే ఒక వ్యక్తి ఉంటాడు, రాళ్ళేసి బూతులు తిడతా ఉంటాడు ఈయన పోయేటప్పుడు. సొంత ప్రజల్లో ఒకడు సౌలు కుటుంబీకుడు, వీళ్ళంతా సొంతలే కదా. అందుకని ఈ నలుగురిని ఉద్దేశించి, ఇంకా అనేకులను ఉద్దేశించి ఆయన ఏమంటున్నారంటే, అంటే ప్రస్తావించబడిన విషయాలు ఇవి, ఇంకా వేరే వాళ్ళు అంటే కూడా అని ఉండొచ్చు, కానీ మన కాంటెక్స్చువల్ గా అయితే వీళ్ళు అబ్షాలోము సొంత కుమారుడు, అహితోపేలు సొంత మంత్రి, ఇజ్రాయేల్ సొంత ప్రజలు, షిమి సొంత ప్రజల్లో ఒకడు సౌలు కుటుంబీకుడు. ఇగో వీళ్ళని ఉద్దేశంలో పెట్టుకుని అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో మంది విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచివారు అనేకులు. వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనట? మీరే ఆలోచించండి. చాలా మంది ఉన్నారన్నాడు. బాధించే వాళ్ళు, అవమానించే వాళ్ళు చంపాలని చూస్తున్నారట. అంటే లాస్ట్ దేవుడు కూడా రక్షించలేడు. మీరే ఆలోచించండి, ఇది ఎక్కడి నుంచి కలిగిందంటే అపాయము సొంత ఇంటిలో నుంచే, సొంత ప్రజల నుంచే కలిగింది. ఎవడో బయటోడు ఆయన ఏం చేయలే. బయటోడు అంటే బయట దేశం వ్యక్తి అది కాని. మన జీవితంలో కూడా చాలాసార్లు ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, చాలా పరిస్థితులు మన సొంత ఇంటి నుంచే తెప్పిస్తాడు. సొంత ఇంటి నుంచే, సొంత ఇంట్లో నుంచే, పిల్లల నుంచే, భార్య నుంచే, భర్త నుంచే, బంధువుల నుంచే, సంఘంలో నుంచే, మన పరిచర్యలో నుంచే విరోధాన్ని గుర్తిస్తాడు. జాగ్రత్తగా వినండి. అయినా ఆయన ఆగట్లేదు. దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఎంతమంది విస్తరించారో చూడండి. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన పాపం చేశాడో అని తెలీదా ఈ కీర్తన రాసినప్పుడు? దేవుడు నన్ను ఈ శిక్ష వేస్తానని చెప్పాడు కదా, పిల్లని చంపేస్తానన్నాడు. చంపేశాడు అప్పుడే, 1 వీక్ లోనే చంపేస్తాడు. 1 వీక్ ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అందుకే చచ్చిపోయిన తర్వాత తిని భోంచేసి చక్కన కూర్చుంటాడు. అయ్యింది, దేవుడు తీసుకెళ్లిపోయాడు, నేనేం చేస్తానంటాడు. సరే ఇంకేమి మీరే ఆలోచించండి, అప్పుడు ఏమేమి శిక్షలు పడ్డాయి? వెంటనే పాపం చేసిన తర్వాత 1 సంవత్సరం తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత బిడ్డనైతే చంపేస్తాడు. రెండోది ఏం జరుగుతుంది? నీ ఇంటి వారి మూలంగానే నీకు అపాయం పుట్టింతును. నువ్వు చూస్తుండగా నేను నీ భార్యలను తీసి చెరువువానికి అప్పగించేదాను. ఇది జరిగిందా? అప్పుడు వెంటనే జరగలా. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దావీదు పాపం చేసింది 52 సంవత్సరాలు అప్పుడు. అయితే దాదాపుగా పండితులు చెప్పే అభిప్రాయం ఏంటంటే, దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత ఈ ఘటన జరిగింది అని అంటారు. 5 నుంచి 10 సంవత్సరాల మధ్యలో జరిగి ఉంటుందని అంచనా. సరే 10 సంవత్సరాలు అనుకోండి, ఓకే, అంచనా అప్రాక్సిమేట్లీగా. అంటే ఈ 10 సంవత్సరాల్లో చలం పారిపోయి ఉండటం ఇవన్నీ జరిగినాయి. అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి తెలీదా దేవుడు నన్ను ఈ విధంగా శిక్షిస్తున్నాడు అని? ఎందుకనంటే దేవుడు ముందే చెప్పాడు, నీ ఇంటి వారి వలనే నీకు అపాయం పుట్టింతును. అబ్షాలోం తరిమేటప్పుడు, ఈ కీర్తన రాసేటప్పుడు, అరే దేవుడు చెప్పాడు కదా నన్ను శిక్షిస్తున్నాడని అని తెలీదా? తెలుసు. మరి తెలిస్తే బ్రదర్ మీరు పశ్చాత్తాపడాలి కదా బ్రదర్ అని అంటే, పశ్చాత్తాపడి ఎందుకు పడాలి? ఎందుకనంటే ఆల్రెడీ పడ్డాను, 51 కీర్తన చదువుకోండి అని అంటాడు. ఎప్పుడు? పాపం చేసినప్పుడు, నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు గర్జన వణికిపోయి పశ్చాత్తాపడి విపరీతంగా గుండెలు బాదుకుని పశ్చాత్తాపడ్డాడంట. పాపాన్ని విడిచిపెట్టాడు. కానీ దేవుడు శిక్షిస్తానన్నాడు తప్పకుండా, శిక్షించకుండా వదిలిపెట్టాడని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన అప్పగించుకున్నాడు అంతే. శిక్షిస్తున్నాడని తెలుసు కదా, మరి సైలెంట్గా ఉండొచ్చు కదా. ఆ శిక్షలో కూడా నన్ను ఏం చేసేవాడు ఆయనే, కాపాడేవాడు కూడా ఆయనే. అమ్మో నేను తట్టుకోలేను, అందుకనే నేను ఎవరికి చెప్పుకుంటానంటే ఆయన సన్నిధిలో నుంచి, ఆయన నుంచి నేను పారిపోను, ఆయన దగ్గరకు వచ్చి చెప్పుకుంటా అని దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చెప్పుకుంటున్నాడు తెలుసా? ప్రభువా నన్ను బాధించే వాళ్ళు చూడు. ఇక్కడ 3 కీర్తనలు ఎక్కడ మీకు పశ్చాత్తాపం గురించి ఉండదు చూడండి. ఎందుకంటే దావీదు కట తెలుసట, ఆయన ఆల్రెడీ పశ్చాత్తాపడ్డాడు, దేవుడు నన్ను క్షమించాడు, ఆయన తప్పకుండా శిక్ష విధించకుండా వదలడు, కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకుంటా అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. శిక్ష వస్తుంది, శిక్షిస్తాడని ఆల్రెడీ చెప్పాడు దేవుడు, చెప్పేశాడు ఆల్రెడీ ఆ కీర్తన రాసేటప్పుడు కూడా తెలిసటానికి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మళ్ళీ ఆయన కాళ్ళే పట్టుకున్నాడు. చూడండి ఏమని చెప్పుకుంటున్నాడు, చూడండి, ప్రభు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, వీడికి అసలు రక్షణ దేవుడు కూడా వీని రక్షించలేడు అంటున్నాడు ప్రభు. గుర్తుంచుకోండి, చాలా సార్లు దేవుడు శిక్షించి మనం చాలా సార్లు మన ఇష్టం వచ్చినట్టు బతుకుతాం కదా, మన ఇష్టం వచ్చినట్టు బతుకుతాం. కొన్నిసార్లు విశ్వాసం అయినప్పటికీ వ్యభిచారంలోకి వెళ్తాం, విశ్వాసం అయినప్పటికీ కొట్లాటలు విపరీతమైనటువంటి పాపాల్లోకి మనం కొన్నిసార్లు కూరుకుపోతాం. తెలిసిన దాన్ని బట్టి, తెలియని దాన్ని బట్టి, వాస్తవానికి తెలియని దాన్ని బట్టి అనేది ఉండదు, తెలిసి వెళ్తాం. వాస్తవానికి తెలియకుండా ఏమి లేము మనం. ఎందుకనంటే దేవుడు మనకు మనస్సాక్షినిచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినప్పటికీ నాకు తెలియకుండా నేను పాపం చేసిన అంటే ఎర్రితనం అంటారు దాన్ని. కాబట్టి తెలిసే చేస్తాం. చేసిన తర్వాత సరే పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుంటాం, అమ్మయ్యా అయిపోయింది అనుకుంటాం, అవునా, చప్పట్లు కదా, భలే ఉంది. కానీ శిక్షించకుండా వదిలిపెట్టని నీ పాపాన్ని, నా పాపాన్ని, మన పాపాన్ని దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన కనికరం గల దేవుడు. కానీ శిక్షించకుండా ఎవరిని వదలడు, ఎంత పెద్ద భక్తుడైనా సరే. దావీదును వదలలే, మోషేను వదలలే, ఎవరిని వదలడు ఆయన. ఆయన ముందు అందరూ ఈక్వలే, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే మరి ఎవరు చెప్పుకోవాలి మనం ఆ టైంలో? ఎవరు చెప్పుకోదు, దేవునికి చెప్పుకోవాలి, ఇంకెవరు చెప్పుకుంటాం? ఆయన మీద, ఆయన కాళ్ళ మీదకి వెళ్ళి పడాలి. సరే ఏమేం చెప్పుకోవాలి? దావీదులా చెప్పుకోవాలట, ప్రభు చూడు అనేక మంది నా మీద లేచారు, లేచి ఏమంటున్నారంటే నిన్ను దేవుడు కూడా రక్షించలేడంటే ప్రభా నాకెవరు దిక్కు, నువ్వే కదా, నువ్వు తప్ప నాకెవరు అని చెప్పుకుంటున్నాడు. అంటే ఆయన సన్నిధిలో నుంచి పారిపోకుండా ఆయన కాళ్ళ మీద వచ్చి పడి ఆయనకే చెప్పుకుంటున్నాడు, ఎందుకంటే నా పాపం క్షమించాడు. ఇందులో కూడా సహించేది, భరించేది, భరించేలాగా ఆ దీంట్లో నుంచి విడిపించేలాగా చేసేది కూడా ఆయనే అని దావీదుకి తెలుసు అంట. రెండో పాయింట్ చూద్దాం, 3-4 వచనాలు. యెహోవా నీవే నాకు కేడముగాను, నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. ప్రభా నేను నిజంగా అసలు నన్ను కాపాడేవాడు నువ్వే, అక్కడ రక్షణ ఏం దొరకది అని చాలా మంది అన్నారంట. ఇక విని అంటే మీరే ఆలోచించండి, సొంత కుమారుడే తరిమితున్నాడు అంటే ఇక అయిపోయిందిలే మనోని పని. ఇక చాలా మంది అంటారు కదా మనల్ని, ఇక ఇవన్నీ దేవుడు కూడా రక్షించలేరు, ఎందుకనంటే ఇక వీడు చేసిన పాపాలని వీడి మీదకి వచ్చినాయి, ఇక దేవుడు కూడా పట్టించుకుడు, ఇక కాపాడలేడు. ఇక వెంటనే ఆయన మాట ఏమన్నాడు తెలుసా, మరి ఆ రక్షణ వీడికి, రక్షణ రక్షించేవాడు ఎవడు, దిక్కులేడు, దేవుడు కూడా చేయలేడు అన్నప్పుడు ఆయన నా కేడం అని అంటున్నాడు. కేడం అంటే ఏంటిది చూడండి, ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చాను మీకు. కేడం అంటే డాలు, అంటే యుద్ధం చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక చేతనేమో కత్తి, రెండో చేతనేమో డాలు పట్టుకుంటారు కదా. కేడెము అని అంటే అంటే ఒక చేతనేమో కత్తి దూస్తాం యుద్ధం చేసేటప్పుడు, రెండో చేత లెఫ్ట్ హ్యాండ్ ఏం పట్టుకుంటారు, రైట్ హ్యాండ్ కత్తి పట్టుకుంటారు, లెఫ్ట్ హ్యాండ్ లో ఒక డాలు పట్టుకుంటారు. డాల్ అంటే అది ముందుకు దాంతో వెపన్ ని రక్షించుకోవడానికి చూస్తాము, రెండో దాంతో కత్తి దూస్తాం. అయితే ఈ రక్షించడానికి ముందుకు చాపేది ఈ రౌండ్ గా ఉన్న డాలు, దాన్ని ఏమంటారంటే కేడెం, అంటే నా రక్షణ దుర్గం అని, అంటే నన్ను కాపాడేది నువ్వే. ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తోటి వాళ్ళ ఎదుటోడి అటాక్స్ ఆపడానికి ముందుకు చాపుతాం కదా ఈ డాలు రౌండ్ దాన్ని, అట్లా కాపాడేవాడు నా దేవుడు అనంటే యెహోవా నాకు కేడెము, ఇంకెవ్వరు లేరు నాకు. ఇప్పుడు ఆయనే శిక్షిస్తున్నాడని తెలుసు, ఆ కాపాడేవాడు కూడా ఆయనే అంటున్నాడు, ఆయనే నన్ను, నాకు అర్థమవుతుంది కానీ ఆయనే నాకు కేడెము అని అంటున్నాడు. ఏమంటున్నాడంటే దేవుడే మన ముందు రక్షణ కవచంలో ఉంటాడంట. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆ రెండు ఉతికేది ఆయనే, మళ్ళా పైకి లేపేది ఆయనే. ఆయనకి తెలుసు అంట దావీదుకి, కాబట్టి ప్రభా నువ్వే నా రక్షణ కవచం, నాకేడేం. దేవుడే మనల్ని యథాస్థానంలో ఉంచుతాడు. దేవుని సామర్థ్యాన్ని నమ్మాలి. అతిశయాస్పదము నా తల ఎత్తువాడు నీవే, విశ్వాసం ఉంచాలి. మళ్ళీ ఏమంటున్నాడు, నా అతిశయాస్పదం నీవే. నా అతిశయాస్పదం అంటే ఇంతకుముందు ఈయన డిగ్నిటీ ఏందంటే నేను రాజు, దేవుడిచ్చాడు ఆ స్థానాన్ని. ప్రభా నా సింపుల్ గా చెప్పాలంటే నా పరువు పోయింది, నా బతుకు ఇంత దీనమైన పరిస్థితిలోకి వచ్చింది, నా బతికేంది ప్రభా, మళ్ళా నాకు యథాస్థానాన్ని ఇస్తావు కదా, నా తల ఎత్తువాడు నువ్వే అంటే అదే కదా దాని అర్థం. అంటే ఇప్పుడు సిగ్గుపడుతున్నా, నా పాపానికి శిక్ష వచ్చింది, కానీ నా పాపం నేను ఎప్పుడో ఒప్పేసుకున్నా, కానీ నువ్వు శిక్షిస్తున్నావు, ఒకరోజు తప్పకుండా నా తలెత్తుతావును. తలెత్తుతావంటే మరలా అదే స్థానం ఇస్తావు నాకు. చాలాసార్లు మనల్ని కూడా దేవుడు శిక్షించేటప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ఇక కూలబడిపోయి ఏమంటారు నారాజ్ అయిపోయి కొన్నిసార్లు ప్రార్థన చేయటం మానేస్తాము, అసలు దేవునికి దగ్గర రావటం కూడా మానేస్తామంట. అదేంటి అని అంటే, విపరీతమైన కష్టాలు కన్నీళ్లు దేవుడు నాలోకి తీసుకుని వచ్చాడు అని అంటామంట. వాస్తవానికి పనికిమాలిన పనులను బట్టి మనకు కాన్సిక్వెన్సెస్ వచ్చేవి ఎక్కువ ఉంటాయట మన జీవితాల్లో. ఇది దేవుడు పరీక్షించేది పక్కకు పెట్టండి. దేవుడు పరీక్షించాలంటే మనలాంటి జీవితాలకు అసలు యోబు లాంటి జీవితాలు ఉన్నాయా, అబ్రాహాము లాంటి జీవితం ఉందా విధేయత కలిగి? వాళ్ళు కూడా పాపం చేశారనుకోండి, అప్పుడప్పుడు అబ్రాహాము కూడా అబద్ధాలాడాడు, చాలా విషయాలు ఉన్నాయనుకోండి. కానీ మీరే ఆలోచించండి, అయ్యో నా కష్టాలు కన్నీళ్ళు వస్తున్నాయి, అయ్యో చాలా రకరకాల అయ్యోని వస్తున్నాయి, దేవుడు పరీక్షిస్తున్నాడేమో, వెర్రి వేశారు కదా. పనికి మాలిన పనులు మనమే చేసి దాని కాన్సిక్వెన్సెస్ అని అంటే పర్యవసానాలు దేవుడు శిక్షిస్తాడంట. క్షమించాడు, పాపాలు ఎన్నిసార్లు చేశాము, కప్పి పెట్టాము, ఎన్నిసార్లు పశ్చాత్తాపడకుండా ఉన్నాము, వాటన్నిటినీ పశ్చాత్తాపడ్డ తర్వాత దేవుడు మరి వాటి లెక్క తెలుసకూడదా? తప్పకుండా తెలుస్తాడు, వదిలిపెట్టాడు ఎవరిని. అయితే ఇప్పుడు ఆయన వదిలిపెట్టకుండా దేవుడు శిక్షిస్తున్నాడని అనాల తప్పకుండా తెలుసుకోవాలంట, అది గుర్తించాలి. అయ్యో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో అని అనకూడదట. ఎందుకనంటే దేవుడు శిక్షించే దేవుడు, ఆయన న్యాయవంతుడు, అందరికీ న్యాయం తీరుస్తాడు, నా మీద కూడా ఆయన శిక్ష విధించకుండా వదలడని నమ్మి ఏం చేయాలంట, ఆయన కాళ్ళే పట్టుకుంటా ఉంటే, అయితే ఆయనతో పాటు అన్ని విషయాలు చెప్పుకోవాలంట. ఆ చెప్పుకునే దాంట్లో ఏంటంటే, ప్రభా నన్ను మరలా యథాస్థానం నాకు ఇస్తావు, మళ్ళా నా తల నిలబెడతావు, నా తల ఎత్తువాడవు నీవే. నాకు నా కుటుంబం ముందు అవమానం జరుగుతుంది, నా పిల్ల, నా తల్లి, నా తండ్రి, నా భార్య నా పరువు తీస్తున్నారు, నా భర్త పరువు తీస్తున్నాడు, నన్ను ఈడుస్తున్నారు బయటికి, కోటికి ఈడ్చారు, బయటికి ఈడ్చారు, తర్వాత నా సంఘంలో నుంచి అన్నిట్లో నుంచి నా అవమానం పొందుకున్నా, ప్రభు నన్ను కాపాడేవాడు ఎవడు? నువ్వే. మళ్ళా నాకు యథాస్థానం ఇచ్చేది నువ్వే, నాకెవ్వరు దిక్కులేరు ప్రభా అని అంటున్నాడు ఆయన. అందుకనే దేవుడు శిక్షిస్తున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలంట. రెండవది ఆయనే మనల్ని కాపాడతాడని నమ్మాలంట. అంటే ఆయన సామర్థ్యాన్ని ఎంత నమ్ముంటాడు, అందుకనే ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాడంట, దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఖచ్చితంగా నేను మొర పెడుతున్నాను, ఆయన తప్పకుండా ఉత్తరం ఇస్తాడు, నాకు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఎందుకు? ఎందుకనంటే నేను దేవుని సన్నిధిలో నుంచి పారిపోవట్లా. చాలా మంది ఏం చేస్తారంటే, దేవుడు సరే వాళ్ళ పాపాలు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, చేసేటప్పుడు మాత్రం ఎవరైనా సరే మస్తిగా చేస్తారు, ఇష్టంతో చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. క్షమించబడ్డ తర్వాత కొంతమంది ఇంకా దరిద్రంగా ఉంటారు, ఆ పాపాన్ని ఒప్పుకోరు కూడా, ఆ కాన్సిక్వెన్సెస్ ఇంకా ఎక్కువగా వచ్చేలా చూసుకుంటారు వాళ్ళపైన వాళ్ళ మీదకే. అయితే దేవుడు శిక్షలు తీసుకొచ్చేసరికి ఏం చేస్తామనంటే, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, ఇక నేను బోన్లే, ప్రార్థన బోన్లే, వాక్యం ఎందుకు, ఈ మీటింగ్లు ఎందుకు, నా బతుకంతా అన్యాయం అయిపోయింది, దేవుణ్ణే నమ్ముకొని ఉన్నా, దేవునికి ప్రార్థన చేసిన, ఆయననే పడ్డాను కదా, విలువలు ఆడిపోయాను కదా, గుండెలు బాదుకున్నాను కదా, ఎందుకు నేను మళ్ళా నన్ను ఇంత భయంకరంగా నన్ను అవమానపరుస్తున్నాడు, ఇంత భయంకరంగా నన్ను శిక్షించడం అవసరమా, లేకపోతే ఇట్లా అనుకుంటాం ఇన్ని కష్టాలు తెప్పిస్తాడా అంటే, శిక్షించేది కూడా కొంత స్పృహ ఉండదు కొంతమందికి, శిక్షిస్తున్నాడని తెలియదంట, అప్పుడు ఆయన మీద నిందలేస్తారంట, రివర్స్ అయిపోతారంట, సైలెంట్ అయిపోతారంట, ప్రార్థన చేయకుండా ఉంటారంట, వాక్యం చదవరంట, అలుగుతారంట, ఇంకా పిచ్చోళ్ళలాగా ఏం తెలియకుండా ఏం చేస్తారంట, అంటే కొంతమంది చాలా తెలివి వాళ్ళు ఉంటారు ఎట్లా తెలుసా, అటు దేవుణ్ణి ఎదిరించరు తిట్టరు, సైలెంట్ అయిపోతారు, అలగటం, ఎట్లా అలుగుతారంటే ఇక ప్రార్థనకు రారు, ఇక మానేస్తారు, మౌనంగా అయిపోయి గుండె బరివెక్కి దూరం దూరంగా ఉంటారు, పో ప్రభా నీతో అసలు ఏం లేదు, అరే నువ్వు మంచోడు కానీ నన్ను ఇంత చేస్తావా నువ్వు అని అలుగుతారట. మరి ఈ స్పృహ ఉండకూడదు, దావిదిలాగా సిగ్గు తెచ్చుకోకూడదు మనం, అసలు చేసిన దానికి శిక్ష వస్తుందనే స్పృహ లేదు దావిదికి ఉందంట, ఉండి ఆయన పారిపోతలేడంట, ప్రభా నువ్వు ఇచ్చింది కరెక్టే గాని రక్షించేది కూడా నువ్వే కాదు ప్రభా, కాలు పట్టుకుంటున్నాడట, ప్రార్థన చేస్తున్నాడు, ఖచ్చితంగా నువ్వు జవాబిస్తావు, ఇందులో కూడా నన్ను రక్షించేది నువ్వే అంటున్నాడట. ఎంత ధైర్యం ఉండాలండి మాట్లాడడానికి, ఎంత విశ్వాసం ఉండాలండి ఈ మాటలు చెప్పడానికి, ఎంత ఆధారపడాలండి, ఎంత ఆయన కాళ్ళు పట్టుకుని ఉండాలండి. అందుకనే దావీదుని ఏమన్నాడంటే, నా హృదయానుసారుడు ఎందుకన్నాడు తెలుసా అని, తన్నినా కూడా ఆయన కాళ్ళు పట్టుకుంటాడు, చూసారా, తన్నినా కూడా ఆయన కాళ్ళు ఆధారపడ్డాడంట, పారిపోలేదని, అమ్మ నువ్వు వద్దు ప్రభా నాకు వదిపో, ఇంత భయంకరంగా అవమానిస్తావా, ఇంత భయంకరంగా శిక్షిస్తావా అని అనలేదంట, ఆయన పైన ఆధారపడ్డాడు. ఎట్లా ఏమంటున్నాడంటే, 5-6 వచనంలో మనం కనుక చూస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది, నేను పండుకుంటా నిద్రపోతా లేస్తా ప్రశాంతంగా ఉంటా ప్రభా, ఎందుకంటే నన్ను కాపాడు నువ్వే, ఎందుకంటే ఇంత కొడుకు తరుముతున్నాడు, చెప్పు లేకుండా బయట భార్య బిడ్డలతోటి వచ్చాడు, చాలా మంది ఆయనతో పాటు యాడ్ అయ్యారు, ఎంతమంది యాడ్ అయినా కూడా అటు ఆపోజిషన్ లో కూడా చాలా మంది ఉన్నారు ఆయన అభిషేకం పక్షాన కూడా, ఇంతమంది ఉన్నప్పటికి కూడా, ఇంతమంది ఉన్నప్పుడు మీరే ఆలోచించండి, మీ ఇంట్లో మన ఒంట్లో ఏముంటది, అసలు టెన్షన్ ఉంటది, టెన్షన్, భయం, బాధ, ఒక రకమైన స్ట్రెస్ ఉంటది మనలో, ఇంట్లో వాళ్ళే ఎదురు తిరిగినప్పుడు, భార్యనే భర్తనే పిల్లలే మనకి ఎదురు తిరిగినప్పుడు, నిందలు మోపి మనల్ని బయటికి ఈడుస్తూ ఉన్నప్పుడు, సమాజంలో సంఘంలో మనకు అన్ని ఎదురు దెబ్బలు జరిగినప్పుడు ఏమనిపిస్తుంది, మీరు ఏం టెన్షన్ ఉండదా, అసలు నిద్ర పట్టదు, వాస్తవానికి నిద్ర రాదు, వణికిపోతుంటాము, భయపడుతుంటాము, అందుకని నిద్ర పట్టదు, నిద్ర పట్టక నిద్ర గోళీలు వేసుకుంటారు కొంతమంది, నిద్ర పట్టదు, ఏం చేయాలో అర్థం కాదు, పిచ్చెక్కిపోతాయి. సేమ్ దావీదు కూడా అట్లే జరుగుతుంది అనుకుంటా, ఎందుకనంటే విపరీతమైన స్ట్రెస్ లో ఉన్నాడు, టెన్షన్ లో ఉన్నాడు, చంపడానికి వస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, పారిపోయాడు. అప్పుడు ఏం రాస్తున్నాడంటే, ప్రభా ఏం కాదు నాకేం కాదు, ఎందుకనంటే ప్రశాంతంగా పడుకుంటా నేను, నిద్రపోతా లేస్తా, ఎందుకు, ఎందుకంటే దేవుడే నన్ను కాపాడేవాడు, ఇంకెవడు నన్ను కాపాడతాడు అని ఆయన పైన ఆధారపడుతున్నాడు ఆయన. ఒకవేళ ప్రభా ఎంతమంది వచ్చినా సరే, 1000 మంది అయినా సరే, అన్ని వైపులా చుట్టుముట్టి 4 దిక్కుల నన్ను వచ్చి చుట్టుముట్టాను, నేను అస్సలు భయపడేది లేదు, ఎందుకనంటే నన్ను రక్షించేవాడు నువ్వే. ఏం విశ్వాసం అండి, ఏం ప్రార్థన అండి ఇది, పంతున్నప్పుడు కూడా ఇదే ప్రార్థన, శిక్షిస్తున్నప్పుడు ఇదే ప్రార్థన, తెలుసంట ఇందులో నుంచి కూడా నన్ను రక్షించేవాడు ఆయన, ఎందుకంటే కొట్టేవాడు ఆయనే కాబట్టి విడిపించేవాడు ఆయనే అని తెలుసట ఆయనకి, అందుకనే ఆయన కాళ్ళే పట్టుకున్నాడు, పారిపోలేదు. కాబట్టి ఈ లాస్ట్ విషయం చూద్దాము, ఆరు నుంచి ఎనిమిది వచనాల్లో ఈ విషయాన్ని ఉంది. దావీదు తనను తన ప్రజలను రక్షించమని దేవునికి ప్రార్థించాడు. ఈయన కోసమే కాదంట, ఈయన కోసమే కాదు తనతో పాటు కొంతమంది కూడా వచ్చారంట. ఎవరు? భార్య, పిల్లలు, తర్వాత కొంతమంది ఇజ్రాయెల్ కూడా ఈయనను పారిపోవటం చూసి, అయ్యా నువ్వు అట్లా వెళ్ళిపోతే నువ్వు ఒక్కడివి ఎట్లుంటావు అని ఆయన ప్రేమించిన వాళ్ళు, ఆయన అభిమానులంతా అయ్యో మేము కూడా వస్తామని ఏడుస్తూ ఆయనతో పాటు కూడా వెళ్తున్నారట చాలా మంది. సమీల గ్రంథంలో చూస్తే మీకు అర్థమవుతుంది, అందరు యాడ్ అవుతున్నారట ఆయనతో పాటు వెళ్ళి ఆ అడవిలో ఉండడానికి. ఏమంటున్నారంటే, విరోధుల మీద జయమిస్తాడు, న్యాయాన్ని తీరుస్తాడు, రక్షించేవాడు దేవుడే అని దేవునికి ప్రార్థించాలంట. మనం మన కోసమే కాదు, మనతో పాటు ఉన్న వాళ్ళందరి కోసం, ఇతరుల కోసం కూడా ప్రార్థించాలి. ఎందుకంటే వారందరినీ రక్షిస్తాడంట. మీరు ఆలోచిస్తండి, ఇప్పుడు న్యాయం తీర్చడం ఏంటండి? వాస్తవానికి ఇప్పుడు యువతల పక్క మీకేం, మనకేం అర్థం కావాలి? దావీదు పాపం చేశాడు కాబట్టి శిక్ష వస్తుంది. ఓకే ఓకే. మరి అవతల సైడ్ ఏంటి? అవతల సైడ్ అంటే అబ్షాలోం సైడ్ యాంగిల్లో చూడండి. అబ్షాలోము తండ్రిని తరమటం, తన ఉపపత్నుల్ని చెరపటం అనేది అది పాపమా కాదా? భయంకరమైన పాపం. అందుకనే అంటున్నాడు ఆ మాట, న్యాయం తీరుస్తావును, వాడు అట్లా చేయడం పాపం కదా, నువ్వు తప్పకుండా నాకు న్యాయం తీరుస్తు. ఇదేందని అర్థమవుతుందా? కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందా? ఈయన వైపేమో, ఈయన దృష్టికోణంలో ఆలోచిస్తేనేమో అది శిక్ష, అది దేవుడే రేపాడు, దేవుడే ఈయనను శిక్షిస్తున్నాడు. కానీ అబ్షాలోం అట్లా చేయడం తప్పు, అందుకనే ఈయన ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభు నువ్వు నాకు న్యాయం తీరుస్తావు అంటున్నాడంట. ఎన్ని విషయాలు ఉన్నాయండి చూడండి. దేవుడు బబులోనీయులను శిక్షించడానికి లేపాడు ఇజ్రాయెల్ని, వాళ్ళు అట్లా చేయటం కూడా తప్పే, కానీ ఇక్కడ వీళ్ళు ఈ పాపానికి శిక్ష అనుభవిస్తున్నారు. రెండు ఉంటాయి అందులో, రెండు యాంగిల్స్ ఉంటాయి, దాన్ని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి న్యాయం తీరుస్తావు నువ్వు అని అంటున్నాడు. కాబట్టి మనం ఒకవేళ పాపంలో ఉండి క్షమించబడ్డ తర్వాత దేవుడు శిక్షలు వస్తున్నాయనుకోండి, అవి ఎవరి వల్ల భయంకరంగా వస్తున్నాయో అది వాళ్ళని రేపు వాడు శిక్షించేవాడు ఆయనే. కానీ వాళ్ళు మనకు చెడే చేస్తారు కదా, ఎవరైనా మనకు విరోధంగా చేసేవాళ్ళు, అసూయతో, గర్వంతో, కోపంతో, వాళ్ళను కూడా వదిలిపెట్టాడు ఆయనే. నెబుకద్నెజర్ రాజుని లేపింది ఆయనే, నెబుకద్నెజర్ రాజును శిక్షించింది కూడా ఆయనే. మీకు ఒక విషయం చెప్తాను, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదంటే, వాళ్ళు ఇజ్రాయెల్ పాపం చేస్తే వాళ్ళని తనడానికి, వాళ్ళను విపరీతంగా నాశనం చేయడానికి పక్క రాజును రేపాడు. రేపిన తర్వాత వాళ్ళు ఎక్కువ చేసేటప్పుడు ఏమంటున్నాడంటే, హలో మిమ్మును కూడా వదిలిపెట్ట, మిమ్మును కూడా సర్వనాశనం చేస్తాను, మళ్ళా అదే సమయంలో వాళ్ళ గురించి ప్రవచించారు. చూడండి, మన దేవుడు ఎవ్వరిని వదిలిపెట్టాడు. ఎంత న్యాయవంతుడు అంటే ఆయన ముందు ఎవ్వడు నిలబడలేదంట. ఎంత పెద్ద భక్తులైనా ఎవరైనా సరే, రక్షించేవాడు ఆయన దేవునికి ప్రార్థించాలి. ఇంకా అంత మనం ఒకటే ఆప్షన్ అంట మనకి, ఆయన కాళ్ళ మీద పడటం అంతే. ఆయన కాళ్ళ మీద పడటం, ఆయన పైన ఆధారపడటం, ఆయనకే చెప్పుకోవటం, ఇక ఆయన నుంచి పారిపోకూడదంట. ముగింపు ఏంటంటే, దావీదు చేసిన పాపానికి శిక్షిస్తానన్నాడు కదా, అది గుర్తుంది ఆయనకి, బాగా గుర్తుంటుంది ఆయనకి. ఎందుకు గుర్తుండదు? ఎందుకనంటే ఆయన 5-6 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో చేసిన పాపం ఎవరికి గుర్తుండదా? అది కూడా భయంకరంగా చేసిన పాపానికి దేవుడు శిక్షిస్తాన నాతాను వచ్చి చెప్పాడు ముందు. ఆ విషయాలు గుర్తుండవా? తప్పకుండా గుర్తున్నాయి. శిక్షించాడు అట్లే, దేవుడు మనల్ని కూడా శిక్షిస్తాడు అట్లే. పాపాన్ని క్షమిస్తాడు కానీ శిక్షించకుండా మనల్ని కూడా వదిలిపెట్టాడు. ఇక్కడనే క్లియర్ చేస్తాడని భూమి మీదనే దావీదు దేవుని సార్వభౌమాధికారానికి తలవంచాడంట. దేవుని సార్వభౌమాధికారానికి మనం కూడా లోబడాల్సిందే. అయ్యో ప్రభు నేను ఆ శిక్షకు నా వల్ల కాదు, పాపం అయితే క్షమించావు కదా, మరి శిక్షను కూడా తీసేయచ్చు కదా అని అంటే కుదరదు. నా న్యాయం న్యాయమే, నేను ప్రేమ చూపించాను, క్షమించానా లేదా? అది ప్రేమ. మరి శిక్ష కూడా తీసేవంటాడు? కాదు, నేను తప్పకుండా విధిస్తాను, నేను న్యాయవంతుణ్ణి. అని అంటాడంట. దావీదుకు దేవుడు న్యాయవంతుడని తెలుసట, అందుకనే ఆయన అధికారానికి తల వంచాడంట. ప్రభా నువ్వు శిక్షించకుండా వదిలిపెట్టవు కాబట్టి నేను పారిపోను, నీ కాళ్ళే కొట్టుకుంటాని ఆయన సర్వభౌమాధికారానికి తల వంచాడంట. మనం కూడా వంచాల్సిందే. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ. దేవుడు శిక్షించేటప్పుడు కూడా దావీదు దేవునికే చెప్పుకున్నాడు, మనం కూడా దేవునికే చెప్పుకోవాలి. దేవుని మీదే ఆధారపడ్డాడు, మనం కూడా దేవుని పైన ఆధారపడాలి. దేవుడే రక్షించేవాడని ఆయన సామర్థ్యాన్ని నమ్మాడు, దేవుడే శిక్షించేవాడి అని ఆయన సామర్థ్యాన్ని మనం కూడా నమ్మాలి. దేవునికే ప్రార్థన చేశాడు, మనం రక్షించమని దేవునికే ప్రార్థన చేయాలి. దేవుడు దావీదును విడిపించాడు, దేవుడు మనల్ని కూడా విడిపిస్తాడు. తప్పకుండా విడిపించవచ్చు, తప్పకుండా విడిపిస్తాడు. ఒక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను, నా టైం అయిపోయింది, జస్ట్ 1 మినిట్, క్షమించాలి. 6:01 అయితే నా చిన్న, ఒరే మీ నానమ్మ నిన్ను, నువ్వన్ని చాలా చిన్నవాణ్ణి, చాలా చిన్నవాణ్ణి, ఆమె నిన్ను కొట్టడానికి వస్తే నువ్వు పారిపోయేవాడు కాదురా, ఎదురుగా వచ్చామని కౌగులించుకునేవాడు. అది ఇప్పటికీ ఎప్పుడు చెప్తా ఉంటాడు నాకు, అరే నిన్ను కొట్టడానికి వస్తే ఏం చేసేవాడికి తెలుసా, ఆమెనే ఎదురుగా వెళ్ళి నువ్వు కౌగులించుకునేవాడు, అప్పుడు ఇక ఆమె కొట్టేది కాదు, ఆమె నిన్ను, ఆమె ముద్దు పెట్టేది, నిన్ను కౌగులించుకుని ఎత్తుకునేది. ఏమండి, మనకే ఇంత మనుషులం పాప స్వభావంలో ఉన్న మనకే అట్లుంటే దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకి ఎట్లుంటది? ఆయన కొడుతున్నాడు, తంతున్నాడు, శిక్షిస్తున్నాడు అంటే పారిపోకూడదు, ఎదురుగా వెళ్ళి ఆయనే కౌగులించుకోవాలి, ఆయన కాళ్ళ మీద పడాలి. ఎందుకంటే నువ్వే దిక్కు ప్రభా, నాకు ఎవరు లేరు, శిక్షిస్తున్నాడని తెలుసుకోవాలి, ఆ తెలివి ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకునే వాళ్ళు తప్పకుండా ఆ విషయాన్ని చేస్తారంటే. దేవుడు మనం శిక్షించేటప్పుడు దేవుడికే చెప్పుకోవాలి, దేవుడి సామర్థ్యాన్ని నమ్మాలి, దేవుడికే లోబడాలి, దేవుడి మీద ఆధారపడి ప్రార్థించాలి. ఒక విషయం చెప్తాను, ఆయన 50-52 సంవత్సరాలు అప్పుడు పాపం చేశాడు, 10 సంవత్సరాలు అంటే 60-62 ఆ సంవత్సరాల్లో ఆయన శిక్షించాడు. మీరే చూడండి, 10 సంవత్సరాలు పట్టింది అంటే గుర్తుపెట్టుకొని, మనకు కూడా 10 సంవత్సరాలు పట్టదు. ఒకసారి మనం పాపం చేస్తే వెంటనే ఇవ్వచ్చు శిక్ష, 2 సంవత్సరాల తర్వాత ఇవ్వచ్చు, 3 సంవత్సరాల తర్వాత ఇవ్వచ్చు, నెల తర్వాత ఇవ్వచ్చు, 10 రోజుల తర్వాత ఇవ్వచ్చు, అప్పుడే ఇవ్వచ్చు, ఒక 30 సంవత్సరాల తర్వాత కూడా ఇవ్వచ్చు, ఆయన ఇష్టం. కాళ్ళ మీద పట్ట నేర్చుకోవాలంటే తప్పకుండా వస్తాయి బ్రదర్, ఆహా బ్రదర్ వస్తాయి, 40 సంవత్సరాల తర్వాత కూడా వస్తాయి, ఆయన ఇష్టం. ఎప్పుడు న్యాయం తీర్చాలనుకుంటున్నాడో ఆయన తెలుసు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాపం విషయంలో పశ్చాత్తాపడరు. కొంతమంది అయితే పాపం చేసి కూడా పశ్చాత్తాపడరు, వాళ్ళని కొన్నిసార్లు దేవుడు డైరెక్ట్ గా లేపేస్తాడు. ఎందుకనంటే ఎన్నిసార్లు చెప్పిన విననులని వాడు హఠాత్తుగా మరణించడంటే ఎందుకనంటే, ఇందుకే ఎవరళ్ళు బిలీవర్స్ పాపం చేసి పశ్చాత్తాపడరు, కప్పేసుకుని నటిస్తూ బయట తిరుగుతూ ఉంటారు, వదిలిపెట్టడు. చూస్తాడు పాపాలు ఒప్పుకోలేకపోతే ఒక్కసారి అన్ని మీదికి తీసుకొస్తాడు, లేకపోతే లేపేస్తాడు కూడా. ఎందుకంటే పశ్చాత్తాపడట్లేదు, లేపేసేటప్పుడు అప్పుడు అర్థం అవుతుంది, అప్పుడు పశ్చాత్తాపడతాడట, చంపేస్తాడు. మనల్ని మనం సమర్పించుకుందాం. దేవుడే మనల్ని శిక్షించేటప్పుడు దేవుడికే చెప్పుకోవాలి, దేవుడి సామర్థ్యాన్ని నమ్మాలి, దేవుడికే లోబడాలి, దేవుని మీద ఆధారపడి ప్రార్థించాలి. మనల్ని మనం సమర్పించుకుందాం మన జీవితాన్ని.
మరి నిజంగా దేవుడు గొప్ప అవకాశాన్ని మనకిచ్చి దావీదు యొక్క జీవితంలో జరిగిన దాన్ని బట్టి పాపం చేస్తే